ఒక ఆశ్రమంలో అడుగు పెట్టాలి అంటే, ఒక మహాత్మునున్న ఆశ్రమంలో అడుగు పెట్టాలంటేనే ఆ గేట్ అవతలే సాధన ప్రతిష్ఠో సంపత్తి ఉన్నవాడికి అర్హత, లోపల ప్రవేశపెడతారట. అసలు మామూలు గురువులు మనకి ముందు నుంచి తెలుసుకున్నది కూడా. కానీ ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టుగా మనకేంటంటే, మనకు అసలు అదంటే ఏంటో కూడా తెలియదు. అంటే సాధనే సాధన చతుష్టయ సంపద ఉందని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ మహానుభావుడి దర్శనం అవ్వగానే మన పూర్వజన్మ సుకృతమేమో మనకి వారే భగవంతుడు, వారే మన నాథుడు, మనకి ప్రభు అయి ఉన్నారు అని ఆశ్రయించబట్టి గురుదేవులు ఏంటంటే ముందు తెలుసుకోవాలి, తెలిపోయి ఎవరైనా తెలుసుకుంటారు అని మనకి ఇది ఆత్మ ప్రవేశాన్ని చేయించారన్నమాట. లేకపోతే గేటవతలే ఈ నాలుగు తీసుకుని వస్తేనే, ఇవన్నీ కలిగి ఉంటేనే ఆ లోపల ప్రవేశపెట్టేవారట, ఆశ్రమంలో అడుగు పెట్టేవారట. మామూలుగా ఉంది, మామూలుగా పైనుంచి ఉన్నటువంటి నానుడి మనకు ఉపనిషత్తులు ఇవన్నీ చూస్తే గనక ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరికి ఉంటుందో వారికే అర్హత ఉంటుంది. కానీ గురుదేవులు మన యందు చాలా అనుగ్రహించి తెలుసుకున్నా ఉండొచ్చు, తెలియకపోయినా ఆశ్రయించారు కాబట్టి ప్రవేశపెట్టిన తర్వాతైనా తెలుసుకుంటారు దాని గురించి. ఇప్పుడు ఇందులో ఎవరి అది ఎవరికి ఫలితం అండి? ఇప్పుడు ఇవన్నీ గుర్తించడంతో మనకే ఫలితం. ఎందుకంటే మన మబ్బు అనేటువంటి దానిలో ఉన్నంత వరకు మనకి సూర్యుని మనం చూడలేం, మబ్బులో ఉన్నంత వరకు సూర్యుని చూడలేం, చంద్రదర్శనం కూడా అవ్వదు, నక్షత్ర దర్శనం కూడా అవ్వదు. అలాగా ఒక మాయనైనటువంటి మబ్బులో మనకేముంది, జీతప్రసాదాలు తీసుకుంటున్నాం, ప్రార్థనకు కూడా వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు, అంటే అలాంటి స్థితిలో చాలా మంది అనుకుంటున్నారు. కానీ గురుదేవులు ఏం చెప్పారు? ప్రార్థనకి లేవని వారు రానివారు ఆ క్రమంలో ఉండటానికి తప్పకుండా అన్నారు. ఆ మాట ఎప్పుడో తప్పకుండా అది అమలు చేస్తారు. అందుకని వాళ్ళు ఎక్కడుంటారు? ఆశ్రమం అవతల ఉంటారు అన్నమాట. ఎవరైతే ప్రార్థనకి రారో వాళ్ళు ఆశ్రమం అవతల ఉంటారు. కొంతమందికి సేవలు ఇచ్చారు గురుదేవులు. మరి గుళ్ళు ఉన్నాయి, వగైరా మరి హాస్పిటల్ ఉంది, అలాగే మధ్యాహ్నం పూట క్లాసులు రావడానికి స్కూల్ ఉంది. ఇలాంటి సేవల్లో ఎవరైతే గురు సేవగా భావించి ఎవరైతే ఆ సేవల్లో ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఎవరి వల్లో పడుతుంది ఇదంతా? గుర్తిస్తే మన వల్లనే పడుతుంది మనం. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దోషం, అంటే ఒకరి వల్ల ఒకరు, ఒకరి ఒకరు ఏదైనా ఇళ్లలో బాధలు వచ్చినప్పుడు మనసుకు తట్టుకోలేని స్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ సాధన చతుర్థ సంపద లేకపోవటం చేత చిన్న చిన్నవో పెద్ద పెద్దవో మాట వస్తేను చాలా వరకు వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ మన గొప్పతనం అంతా మొత్తం గుడిలో పోసిన పన్నీరు అయిపోతాం. ఎంత ఆశ్రమ వాసం చేసినా, సమర్థులైన గురువులను ఆశ్రయించినా, ఏదైనా ఇళ్లలో ఒక చిన్న గొడవ వచ్చేసరికి భార్యాభర్త అర్థం చేసుకోవటంలా, పిల్లలు అర్థం చేసుకోవటంలా, ఎన్నో మనకి లోపల ఉన్నటువంటి గృహంలో సంసారాల్లో ఎంతో ఇక్కట్లు బాగా అవుతున్నారు వాళ్ళు. దానికి అది సామాన్యం, అది దానికోసం పెట్టమన్న ఆ బాధపడాల్సిన అవసరం లే. అవన్నీ సామాన్యం, అసలు బాధ ఎప్పుడుందంటే ఇది గుర్తించకపోవడంలో ఉంది. ఎందుకంటే ఇది మనని మనం తరింప చేసుకోవటం, మనం చెప్పుకున్నామే మన ఇంటిని మనం చక్క పెట్టుకోవటం. మన ఇల్లేది భగవంతుడు, ఈ ఉపాధిని మనకి భగవంతుడు ప్రసాదించారు. అమ్మా నాన్న అనుకుంటే రాలా, అమ్మా నాన్న ద్వారా గురుదేవులు ఆ సృష్టికర్త, వారి అనుగ్రహం చేత మనం బయటికి రాగలిగాం. ఈ ఉన్నతమైనటువంటి మానవ జన్మ కలిగినందుకు మనం ఆ సాధన చతుష్ట సంపద అనేటువంటి దాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి ఉత్పలం కూడా దానిలో సూక్ష్మంగా మనం యువతలకు వెళ్తే వివేకం ఉండాలి. దేని ఎందుకు వివేకం ఉండాలి? ప్రపంచంలో మనం అనుభవించేటువంటి వీటిల్లో నిత్య అనిత్యం అనేటువంటి ఈ వస్తువు వివేకం ఉండాలి. దాన్ని ఆత్మానాత్మ విచారణ అని కూడా అన్నారు. దాన్ని ఇంకా ఏమన్నారు? సత్యాసత్య వివేక దృష్టి అని. ఎంత బాధ పెడతాం ఒకసారి ఆలోచించండి. ఎవరు అన్న విషయానికి మనం బాధపడాలా? ఎంత వెతికి చెప్తున్నాం, మన సమయాన్ని ఎంత వెతికి చెప్తున్నాం? ఎవరో ఏదో అన్నారు, నా మీద ఏం పడింది కనుక. మరి మహాత్ములు పెద్దవాళ్ళైనటువంటి వారు ఒక దెబ్బ వేస్తే అంత సరదాగా ఉందని ఇంకో దెబ్బ కొట్టుకో అని తీర్పు చూపించినటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరు ఇంత బాధను పొందలేదే. అందుకని మనకు వివేకం ఎందులో ఉండాలి, నిత్యము మన ఆలోచనలో వివేక దృష్టి రావాలి. ముందు ఆలోచనలో వివేకం ఏర్పడితే అనుభవంలో వివేకం వస్తుంది మనకి ప్రపంచంలో. అప్పుడు ఇళ్లలో ఎవరైనా ఏడిపించగలరామన్న అసలు ఎవరు ఏడిపించలేదు. ఎందుకు ఏడిపించాలి? మనం ఎందుకు ఏడవడానికి రెడీగా ఉన్నామా? లేదు, మనమే ఏడుపు ఎవరో ఏడిపించడం కాదు, మనమే ఒక విషయం తీసుకుని మనమే ఏడుస్తున్నాం. నేను ఎంత చేసినా ఇలా చేయలేదన్నారు అని అని ఇటువంటి వాటి కోసం మనం ఉన్నది ఆశ్రమంలో. అందుకని వివేక దృష్టి ఎక్కడైతే ఉంటుందో విచారణ కలుగుతుంది. ఆ విచారణతో ఉన్న వివేకంతో అప్పుడు వైరాగ్యం మనకి సంక్రమిస్తుంది, అప్పుడు విరాగం వస్తుంది మనకి. దానికి ఏమన్నారు, అది ఇహముద్ర ఫల భోగ విరాగము అంటే ఇహంలో ఉండేటువంటి సుఖాల వచ్చు, బాహ్యమైన సుఖాల వచ్చు అది కాదు. దీనికన్నా గొప్పగా సత్వంలో రంభాజ సంభోగము ఒకటేంటి, అప్పో అక్కడికి వెళ్తేనంట చాలా అప్పో చాలా గొప్ప గొప్పవని. అప్పుడు దేనికి లోటు ఉండదట, ఎటువంటి భోగానికి లోటు ఉండదు. చాలా వింటూ ఉంటాం మనం, ఇప్పుడు వేడాల అంత. ఎందుకంటే కొంచెం దాదృత్యమని అనుకోవాలి. పూర్వం చిన్నప్పుడు ఇంకా బాగా అవంటే బాగా తెలుసు. మీరు ఇప్పుడు చూడండి, ఇంద్రలోకం వెళ్లేసరికి అందరూ కూడా అలా ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఫ్లైట్ కూడా అక్కర్లా, వాళ్ళకి కార్ అక్కర్లేదు, వాళ్ళకి ఏమి వాకెట్ అక్కర్లేదు. పైకి వెళ్ళింది చూపిస్తారు కదా, ఇంద్రలోకంలో ఎలా ఉంటారు వాళ్ళందరూ. చాలా కిరీటాలు పెట్టుకుని ఉంటారు ఆ నాగేశ్వర వాళ్ళంతా, యాక్టర్లు చూపిస్తారు కదా. అది మనందరం కూడా చిన్నప్పుడు యాక్టర్ల పేర్లు తెలియదు మనకు అప్పుడు. అది అప్పుడు ఏంటంటే వాళ్ళు మరి సత్యహరిశ్చంద్ర ఇవన్నీ సినిమాల్లో మనకు చూపిస్తారు. అంటే అది రంభ లాంటి లోకాలు అవన్నీ కూడా ఎటువంటి దేహ సౌందర్యం అందు కూడా అక్కడ సరిపోతుంది, ఇక్కడ సరిపోతుంది, ఎక్కడైనా కావచ్చు. దాని మీద మనకి వైరాగ్యమే రావాలి. ఏ ఒక్కదాని మీద కూడా మనకి ఉంటే బాగుండు, అయ్యో అలా జరిగితే బాగుండు అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే అవన్నీ దేహానికి జరిగేవి, దేహం ఇక్కడే ఉండిపోతుంది. తాను ఈ దేహస్పర్శలో దేహంతో కూడినటువంటి ఆనందంతో ఇంత మాత్రమే కాదు, మన మానవ జన్మ వచ్చినందుకు మనకి మహాత్ములకు అలౌకికమైనటువంటి ఒక ఆనందాన్ని మనకి ఈ జీవితంలోనే మనకి ప్రసాదిస్తున్నారు. అది ఆ ఆనందానికి వారసులం మనం, కానీ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆనందానికి ఇది ఎంత ఉంటే ఎంత పోతే అంత అండి. ఏమన్నా హంసతులుగా తల్పాలు ఉన్నాయండి, బాగా నడువు నొప్పి వచ్చింది, మా డాక్టర్ గారు పొడుకొనిస్తారా? ఎక్కడ పొడుకుంటారు ఆయన? రాయి లాంటిది వస్తువు పడుకోండి అంట, ఒక ఏది ఒక చెక్క లాంటిది వస్తువు పడుకోండి, చెలించకుండా ఉంటేనే ఆ నడువు నొప్పి తగ్గుతుంది. మరి ఆ జనలపరుతులను ఆ హస్తపరిక తల్పాలు ఎలా ఉంటాయి? ఎక్కువ చెప్పుతూ ఉంటే పిల్లలు చేసినట్టుగా ఉంటాయి అని ఇవన్నీ కూడా దాటొచ్చేసాం మనం. ఇవన్నీ మనకి తెలియకుండానే భగవానుడు మొట్టిగా మొట్టి ఇవి ఇలాగే ఉంటాయిరా. మరి బాగా షుగర్ వచ్చింది, చిన్నప్పుడంతా బాగా తిన్నాము, ఇప్పుడు కూడా అవన్నీ బాగున్నాయి తిన్నామని అనుకుంటున్నావా? అవన్నీ మాయలు బాబోయ్, అవి మాయలు. ఎన్ని మాయలు వచ్చాయి ఇవాళ భోజనానికి? నేనైతే అలాగే మాట్లాడతాను, ఇవాళ భోజనంలో ఎన్ని మాయలు ఉన్నాయి? అవన్నీ మాయలే. అందుకని అందులో మనకి ఏది కడుపు నిండుతుందో, ఏది ఆరోగ్యవంతమైందో దానిని పెట్టించుకుని అంతవరకు తింటే అనుకుని అంతా అయిన తర్వాత ఏమంటాము, బయటికి వెళ్ళి అన్నెన్నో భోజనాలు చేసి వచ్చిన తర్వాత ఏమంటా, అబ్బా ఇంట్లో కొంచెం వేడి అన్నం వండుకొని కాస్త పచ్చడి వేసుకుంటే కాస్త చారు కాస్తే హాయిగా ఉంటుంది అనుకుంటాం. మరి ఇంటి ఇంత ప్రతి చాలా బాగుంటుంది అంటాం. మన దానికి వందల ఖర్చు పెట్టి భోజనాలు పెడుతున్నారు అందరూ, 400, 1,000 రూపాయలు అంట పెళ్లి భోజనాలు, 3,000 అంట. వాళ్ళకి ఉన్నది వాళ్ళు పెట్టుకుంటున్నారు. సరే మనం వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? మనం కాదు ఖర్చు పెట్టేది, ఖర్చు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని మనకి సత్యమే. అందుకని ఓన్లీ మనం ఎంత కావాలో అంత ప్రసాదం తీసుకునేది, మనం బయటకు వచ్చేది. ఇవన్నీ మనకి వర్తించవు. అందుకని మనకి ఏది కావాలో తీసుకు మన దృష్టిని మాత్రము మన సాధనలో ఉన్నాము. మన గురుదేవులకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. దాని ఎందే మన మనసు నిలబడాలి. ఇది ఎందు మనకి ఎంత గొప్పగా ఉన్నాయి, ఎవరైనా తీసుకుపోతున్నారా ఏంటండి ఇలాంటివన్నీ కూడా. అందుకని వైరాగ్యం వివేక దృష్టి కలిగినప్పుడు వైరాగ్యం దాని అంతరాదే కలుగుతుంది. అవసరాన్ని బట్టి వివేకం కాదు అక్కడ. అన్నిటి ఎందు వివేక దృష్టి కలగాల్సింది. దాన్ని ఏమన్నా అంటే సత్య అసత్య ఫస్ట్ వివేకం. మన ఆలోచన ముందర ప్రతిదీ ఇది సత్యమా ఇది అసత్యమా అంటే ప్రతిదీ అసత్యంలోంచే అసత్యాన్ని కూడా ప్రకాశింపజేసే భగవంతుడే. ఎందుకంటే జీవితం వచ్చింది కాబట్టి మళ్ళా ఈ జీవితాన్ని సరిపడా సూచిస్తూ ఉంటాడు. కానీ అదంతా భ్రాంతి కుమా. కాబట్టి మన ఆలోచనలో కూడా ఇది ఎంతవరకు మనం ఆలోచించే తగిన విషయము, సత్యమా అసత్యమా. సత్యం అనేటువంటిది కాదు కాబట్టి దీని అసత్యాన్ని కూడా ప్రకాశింపజేసే నాకు ప్రభు చాలు అని మనం నిరంతరము దాని ఎందుకు విచారణ కలిగి ఉండడం. అందుకని ఇది విచారణ తర్వాత వైరాగ్య దృష్టి వచ్చినప్పుడు ఈ సమాధి శక్తి సంపత్తి అనేది అనుకోకుండానే ఎలా వస్తుందంటే అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము అలాగే చక్కగా విరమర్చి వారు ఆ శాస్త్రాల్లో లోపల్లాగా చదువుకున్నారేమో వీటినన్నిటినీ కూడా మరి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు లోపలికి వెళ్ళి భాష్యం రాశారు కాబట్టి అదంతా కూడా అది ఎంత కష్టమండి. ప్రతి దానికి ఒక శ్లోకం బా ఏది బైహాడు చేసి మనకి ఇచ్చిస్తున్నారు. కానీ దాని ఎందు అంత అనురక్తి వారికి ఉంటుంది, మనకి కూడా అనురక్తి దేని ఎందు దేని ఎందుంది. ఆ ప్రతి రేపు ప్రకృతించిన ఏంటి ఇప్పుడు ఇంకా భోజనం చేయాల భోజనానికి వెళ్తే ప్రకృతి ఏంటి ఇవన్నీ చేయమంటారు. అది మన అనురక్తి అంట. వారి వైరాగ్య దృష్టి మనకు కూడా కలగాలి. అందుకని ఇవన్నీ కూడా ఇది అంతంత వరకే గాని మనకి ఉపయోగపడేవి కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ వెళితే అప్పుడు అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము మనం ఇంకా తెచ్చిపెట్టుకోకర్లా రెడీ అయిపోతుంది. అక్కడ అంత రెడీ అయిపోతుంది. అప్పుడు సమాధి సమము దమము ఉపరతి నిరంతరము ఉపరతి అంటే భగవంతుని యొక్క భాషణ యందు గురుదేవులు ఏది చెప్పారో దాని యందు నిరంతరము ఆనందం కలిగి దానిలోనే రతి పొందాలి. దాని ఎందే ఆనందాన్ని పొందాలి, దానిలోనే ఉండాలి. ఉప సమీపం అంటే రెండు కూడా కాదు, అది తానే ఉండాలి అక్కడ ఉపరతి. శ్రద్ధ అంటే ఆధ్యాత్మిక దృష్టితో ఎన్నెన్నైతే మనం వింటున్నామో దాని ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడికి మనం లేవగానే దేని ఎందు శ్రద్ధ వస్తుంది? టైం ఎంత అయిపోయింది? అయిపోతుంది, అయిపోయింది. ఆ శ్రద్ధ వచ్చేస్తుంది. దేని మీద వచ్చేస్తుంది? వెంటనే అమ్మమ్మ గొప్పగా వెళ్ళిపోయి పడుకుంటే బాగుంది కదా అనిపిస్తుందా? పడుకోవటానికి రాలా మన జీవితం. ఎందుకంటే దానికి కూడా ఉంది ఒకప్పుడు, ఇంకా పడుకుంటే కేవలం వస్తుంది అది శాశ్వత. ఏది దాన్ని ఏమన్నారు దీర్ఘ నిద్ర ఉంది, అది దీర్ఘ నిద్ర. ఆ దీర్ఘ నిద్రకి వెళ్ళక ముందు మనందరి మనస్సులు దేని ఆలోచిస్తున్నాయి? క్షణిక నిద్ర, లఘునిద్ర లఘునిద్రను ఆవరిస్తున్నాయి. ఎప్పుడు పడుకుందామా ఎప్పుడు పడు అమ్మో మళ్ళా తెల్లవారుజామున 2:30కి లేవాలి కదా, 3 ఎవరికోసం ఇస్తున్నాం? మనం వస్తున్నామేమో మనసు నిలబడినప్పుడు ఆ టైం తెలుస్తుందా? తెలియనంత ఆనందాన్ని మన గురుదేవులు సాధిస్తున్నారు కదా. ఇదేమైనా బజార్లో అమ్మబడేదా అండి? దీనికి ఏమైనా టిక్కెట్ ఉందా? నువ్వు సమయాన్ని ఇస్తే చాలు. గురువులు కోరేవారట ఏమి వాళ్ళు మీకు గురు దక్షిణగాను అని పెట్టుకుంటే మన గురుదేవులు అటువంటి దక్షిణలకు ఎప్పుడు లాలస పడల చూపించల. వారికి ఎంత సమయం ఇస్తావు ధ్యానం చేసుకోవటం, విచారణ చేయడానికి ఎంత సమయం ఇస్తావు అది దక్షిణ. మహాత్ముల దగ్గర దక్షిణ ఏది కోరారు వారంటే నువ్వు ఈ పరమాత్మ విషయమైనందు ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతావు అది దక్షిణ. వారు ఎవరిలో పడుతుందండి? మనలోనే పడుతుంది. మన జీవితంలోనే మన మనస్సు నిజమైనటువంటి ప్రశాంతత అక్కడ దొరుకుతుందని ఈ ఏసీలు కాదు తలదాన్ని ఇచ్చేది. భగవంతుని దివ్యనామ స్మరణలో నిరంతరం ఉంటే ఈ ఆలోచన కలిగి అప్పుడు భగవన్నామం చేసుకుంటే అటువంటి శాంతి మనకి లభిస్తుంది. అందుకని అది ఎప్పుడు దీక్ష అనేది దానంతర దేవస్థానం ఎవరేమంటుంది? ఐ డోంట్ కేర్, నేను ఎవరి మాట పట్టించుకునేది లేదు, ఎందుకంటే నా ప్రభు నాకున్న ప్రతి దీక్ష దీని ఎందు శ్రద్ధ సమాధానం అనేది అనుభూతి అనుభవం పొందాను. అప్పుడు మోక్షం నందు మోక్షేచ్ఛ, మోక్షం నందు కలిగి ఉండటమే మోక్షేచ్ఛ. అంటే ప్రతి దాని ఎందు ముక్త, ఈ ప్రపంచ విషయాల ఎందు ఇక మనకి విరక్తి కలిగించి వాటన్నిటికి మనకి కావలసింది ఏంటంటే తానెవరో తాను గుర్తించేటువంటి చక్కటి విషయాన్ని మనకి అందించారు మా గురు సోదరులు. అందుకే ఇవన్నీ లేకపోతే అసలు ఆశ్రమ ప్రవేశం లేదండి, ఇవన్నీ లేకపోతే ఆశ్రమ ప్రవేశం చేయనివ్వరు. అందుకనే ఆశ్రమాల్లో ఎవరుంటారంటే బ్రహ్మచారులు సన్యాసులు వారే, అన్ని ఆశ్రమాల్లో వారే ఉంటున్నారంటే దీని వల్లే ఉండనిస్తున్నారు. అక్కడ కూడా ఇంకా దీని ఎందు ఇంకా లోపాలు ఉండబట్టి ఇంకా సంతృప్తికరంగా జీవితాన్ని గడపలేకపోతున్నారు. కానీ గురుదేవులు సంసారులు అయ్యున్నా కూడా గృహస్థులు అయ్యున్నా కూడా మీరు అటువంటి స్థితికి మనం అటువంటి స్థితికి రావాలని మనందరికీ కూడా ఇది ప్రవేశమే కాకుండా అందుకి అందు కూడా ఇది అనురక్తిని కలిగించడం కోసం ఇటువంటివన్నీ గురుదేవులు మనకి ప్రసాదించారు. కాబట్టి అది యోగ్యత, అది మనకి అటువంటి అర్హత కలిగించారు. మనం ఎప్పటికొస్తుంది ఇంత బ్రతుకు బ్రతికి, ఇంత బ్రతుకు బ్రతికి అవన్నీ లేనప్పుడు మన బ్రతుకెంత? ఒకసారి ఆలోచించు, తినడానిక మూడు పూటలు తినడానికి, ఆరు సార్లు వెళ్ళడానిక, ఆ వాక్యం కూడా గురుదేవులు మనకి. అందుకని ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి అతీంద్రియ శక్తులు మనకు ఆవరిస్తాయి, అతీంద్రియ శక్తులు అనేటువంటివి మనకి దొరుకుతాయి. కాబట్టి దానికి ప్రయత్నం ఉండాలి. ప్రస్తుతానికి అన్నయ్య మనకి చెప్పినట్టుగా మనందరం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. పూర్వం కంట కొంచెం ముందుకి అడుగు పెట్టాం, కూర్చునేంత వరకు శ్రద్ధ కలిగింది. ఈ రోజుల సమయాన్ని 10 గంటల చొప్పున వేస్తే ఎంత అయింది? 70 గంటలు అయింది కదా. నెమ్మది నెమ్మదిగా ఇది దీనితో విడిచిపెట్టకుండా ఇందాక మనకి స్వామివారు వారి బోధామృతంలో ఇచ్చారు, 2 పూట్ల తాతకుడైన వాడు తప్పకుండా ధ్యానం చేసుకోవాలి. సాధకుడైనటువంటి వాడు 2 పూట్ల తప్పకుండా ధ్యానం చేసుకోవాలని స్వామి చెప్పారు. ధ్యానం చేస్తున్నామో చేయట్లేదో తెలియదు, కానీ భోజనం మాత్రం చేస్తాం. అందుకని సిగ్గుండాలి మనకి. అందుకని అదేమవుతోంది, తిన్నది తిన్నట్టే మలంగా మారిపోయి కొంత శక్తిని ఇచ్చినా కూడా మనకి కాకుండా ఎక్కువైందల్లా కూడా మల రూపంలో బయటకు రావాలి. అందుకని దానికోసమా మన జీవితం ఉన్నది. అందుకని నీకు ఇది కాకుండా మన జీవితాన్ని పరమార్థంలో తీసుకోవాలి. అటువంటి శక్తిని గురుదేవులు మనకి అనుగ్రహించాలి. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధన ధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ హరి ఓ. Oh.